ఇప్పుడు రాధ అక్కడ పడిపోయి ఉండడం చూసి దగ్గరకు వచ్చి, అయ్యో ఏం జరిగింది అని అడిగారట వాళ్ళు. వాళ్ళకి అన్నీ అర్థమైపోయాయి. ఎందుకో తెలుసిన, కొంత దూరం కృష్ణుడి పక్కన ఇంకొక అమ్మాయి ఇద్దరూ నడిచినట్టుగా ఇద్దరి కాలి గుర్తులు కనపడ్డాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక ఇప్పుడు అమ్మాయి పాదముద్రలు కనపడలేదు, ఒక్క కృష్ణుడి పాదముద్రలే కనపడ్డాయి. ఆ ముద్రలు కూడా బరువుగా భూమి మీద తొక్కిపెట్టి నడిచినట్టు కనపడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఊహించారు, బహుశా కృష్ణుడు ఒక ఆవిడతో కలిసి ఇక్కడ దాకా వచ్చాడు. వచ్చాక ఆ అమ్మాయి కూడా మనలాగే అహంకారం చెంది, కృష్ణ నేను నడవలేకపోతున్నాను నన్ను ఎత్తుకో అని ఉంటుంది. అప్పుడు ఆయన ఎత్తుకుని కొంచెం దూరం నడిచి మాయమైపోయి ఉంటాడు. అది ఎక్కడో ఇక్కడ కనపడుతుంది అనుకున్నారు వాళ్ళు. అనుకున్నట్టే అక్కడ పడుంది. అది ఊహించి కూడా వాళ్ళు ఏం జరిగిందని అడిగితే, మీకు అర్థమైనట్టుంది నా బాధ, ఇప్పుడు చెబుతా వినండి. కృష్ణుడు మిమ్మల్ని అందరినీ వదిలి నన్ను ఒక్కదాన్ని పుచ్చుకొని అడవిలో కొంత దూరం తీసుకెళ్ళాడు. అప్పుడు నేను పొంగిపోయా. ఎంతమంది గోపికలుండగా కృష్ణుడు నన్ను మాత్రమే తనతో తీసుకెళ్ళాడంటే నేను అందరికంటే గొప్పదాన్ని, భక్తురాల్ని, మహాత్మురాల్ని, సుందరిని అనుకున్నాను. కృష్ణుడితో కొంత దూరం నడిచాను. హఠాత్తుగా నా కర్మయోగం వల్ల పిచ్చి పెరిగింది నాకు. కృష్ణ, సుకుమారిని కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, ఇసుకలో నడవలేను, ఏది నీ చేతులలో పెడితే నీ చేతుల్లో కాళ్ళు పెట్టి భుజం ఎక్కుతానందిట. ఓహో అలాగా, అయ్యో నాతో వచ్చిన నిన్ను సుకుమారిణిని నడిపిస్తానా, ఇదిగో చేతులు కాళ్ళు పెట్టు అన్నట్టు ఆయన. ఆ చేతుల్లో కాళ్ళు పెట్టి భుజం ఎక్కగానే డామ్మని మాయమైపోయాడు ఆయన. వచ్చి పొదలో పడింది. కాబట్టి వచ్చిన అనుగ్రహం కూడా నిలబెట్టుకోలేరు. ఈ కర్మను ఎవ్వడు తప్పించలేడు కదా. అప్పుడు ఏడ్చింది, అంతటి భగవంతుడు అందరినీ విడిచి నన్ను తీసుకొచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, అక్కడ వెకిలి వేషాలు వేస్తానా, ఆయన్నేమో మొయ్యమంటానా, ఆయనేదో చనువిచ్చాడని నెత్తెక్కుతానా, భుజం ఎక్కుతానా, అయ్యో అని వచ్చి ఈ పొదలో పడి ఏడుస్తున్నాను, 2 గంటలయ్యింది ఆయనకు దూరం అయిపోయి అని ఎంత బాధపడిపోయిందట. అప్పుడు ఈ ఘట్టాన్ని దృష్టిలో పెట్టుకునే భక్త జయదేవుడు అద్భుతమైన పాట రాశాడు. ఆ పాటే, సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరగభరేణ సకల భువన జన వరతరుణేన సకల భువన జన వరతరుణేన వహతిన సా రుజమతి కరుణేన యారమిత వనమాలిన సఖీ యారమిత వనమాలిన. యా ఏ గోపిక వనమాలిన కృష్ణునితో రమిత క్రీడించి తిరిగిందో అటువంటి ఆవిడ, ఆ కృష్ణుడు లేకపోతే ఎలా బాధపడిందో ఒక్కొక్క పదంలో వర్ణించారన్నమాట. నల్లని వర్షాకాలపు మేఘము వలె నల్లని రంగులో ఉండేటటువంటి కృష్ణుడు, వర్షాకాలపు మేఘం నల్లగా ఉంటుంది, అలాంటి నల్లమేఘంలాగా నల్లగా ఉండే కృష్ణ పరమాత్మునితో తిరిగిన గోపిక ఆయన లేకపోతే హృదయమంతా విరహంతో నిండిపోగా ఆ విరహం తట్టుకోలేక బాధపడలేదు కదా, కంపించిపోవటం లేదు కదా, దళతి కదిలిపోతుందన్నమాట. అయ్యో కృష్ణ నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను అని వణికిపోతుందా. సకల లోకములలో కృష్ణుడి వంటి సుందరుడు లేడు, అటువంటి సుందరాకారుడికి దూరమైపోయినటువంటి గోపిక కరుణైన జాలితో ఏడవడం లేదు కదా, మహాబాధపడటం లేదు కదా, ఎక్కువ వేదన పొందటం లేదు కదా, ఇలా సాగుతాయన్నమాట పదాలన్నీ. ఆయనకు దూరమైతే ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, ఒక ఆవిడేమో చిగురుటాకుల్ని కూడా తట్టుకోలేకపోతోంది, ఒక ఆవిడ గుండెలు బేజారెత్తగా ఏడుస్తోంది, ఒక ఆవిడ శరీరమే కదిలిపోతున్నది, ఒక ఆవిడ కన్నీళ్లు కారుస్తున్నది. ఇది కృష్ణుడు లేకపోతే ఆ గోపికల బాధ. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేక అహంకారం పొందాం, ఇదే జీవుల యొక్క లక్షణం కదా అనుకున్నారు. ఇక అప్పుడు వాళ్ళంతా కలిసి ఈ అడవిలో మళ్ళీ కృష్ణుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు, ఆయన మనకు ఎలా దొరుకుతాడు అనుకున్నారట. కృష్ణుడు కరుణాస్వరూపుడు, ఆయన గుణగానం చేద్దాం, ఆయన లీలలను నాటకం కింద నటిద్దాం, అప్పుడు ఆయన వస్తాడు అనగా వెంటనే ఒక ఆవిడ, నేను పూతనని అన్నది. కృష్ణుడికి సన్నుభాలు ఇస్తున్నట్టుగా నటించింది. అందులో ఒక ఆవిడ చిన్న కృష్ణుడు అయ్యింది. ఈ చిన్న కృష్ణుడి దగ్గరికి పోతనరాగానే పాలు తాగి చంపినట్టుగా నటించాడు. ఈ విధంగా పోతనాసంహార ఘట్టాన్ని ఒక ఇద్దరు గోపికలు నటించారు. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది, నేను బండిని అంది. ఇంకొక ఆవిడ కృష్ణుడు అయ్యింది, కింద పడుకుని ఎడంకాలతో తన్ను తన్నింది ఆ బండిని. ఆ బండి కింద పడిపోయి పగిలిపోయినట్టు నటించింది. ఈ విధంగా శకటాసుర భంజనం ఒకళ్ళు నటించారు. ఇంకొక ఆవిడ వచ్చింది, ఇదిగో నేను కృష్ణుణ్ణి, ఇక్కడ రెండు చెట్లు కావాలి అందిట. వెంటనే ఇద్దరు గోపికలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, కొద్ది ఆ మాత్రం బొజ్జా గజ్జా ఉండి బాగా వెన్నపోస తండ్రి నుండగా ఉన్నటువంటి ఇద్దరు గోపికలు వచ్చి మేమిద్దరం జంట మధ్య చెట్లు నిలబడగా ఈ కృష్ణుడి వేషం వేసినటువంటి గోపిక మధ్యలో దూరి కాళ్ళతో తోపు దొయ్యగానే ఇద్దరు కింద పడిపోయారట. యమళార్జున భంజన ఘట్టం అన్నారట వాళ్ళు. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది, ఇవిగో 105 పడగలు అందిట. ఆ పడగల మీద కాలు పెట్టి నటించినట్టుగా ఒక ఆవిడ శృతి మెత్తగా నండోయి, గట్టిగా తొక్కితే తలకాయ పగిలిపోతుంది. అందుకని మెల్లిగా కాలు పెట్టినట్టు నటించి కాళీయ మర్దనం చేసినట్టు కనపడింది. ఈ విధంగా వాళ్ళంతా పలుకుతూ కృష్ణుడి కోసం చాలాసేపు ఏడ్చేశారు. కృష్ణ రక్షించు, మహాత్మా రక్షించు అని అహంకారం విడిచిపెట్టారు. ఇంతో పూర్వం నేనే ఉత్తమురాలను అనుకున్న గోపికుంది కదా అటువంటి ఆవిడ, నేను ఏమాత్రం గొప్ప కాదని అర్థమైంది. జీవులకు ఉండే సహజ బలహీనత నన్ను పట్టుకున్నది. పరమాత్ముడు ఎవరికీ దొరకని వాడివి పట్టుకుంటే నువ్వు కూడా ఏదో స్త్రీలోలుడివి, నన్ను ఆ మాత్రం గౌరవించిన ఎత్తు మీద పెట్టుకుంటావు అనుకున్నాను తప్ప ఇలా వస్తుందనుకోలేదు. క్షమించు కృష్ణ అన్నది. జయతితే అధికం జన్మనా వ్రజ, ప్రభు కృష్ణ నీకు జయము కలుగుగాక, లక్ష్మీవల్లభ నీకు జయముగ్గాక, లక్ష్మీదేవిని చేపట్టిన దివ్యహస్తం మా నెత్తిమీద పెట్టి మమ్మల్ని అనుగ్రహించు. మహానుభావులైన ఋషులను అనుగ్రహించిన నీ పాదములు మాకు చూపించి నీ పాదదర్శనంతో మమ్మల్ని కాపాడు. స్వామి నీ లీలాకథలు దివ్యమైన అమృతాలు. అమృతం తాగిన వాడినొక్కడే బాగు చేస్తుంది. ఎప్పుడైనా అమృతం ఎవడు తాగితే వాడొక్కడే జరామరణములు లేకుండా ఉంటాడు. అది కూడా ఎంతకాలం? ఇంద్రుడు మెచ్చుకుని మీకు ఎవరికైనా అమృతం ఇస్తే ఈ కలియుగాంతం వరకు ప్రళయం వచ్చేదాకా మాత్రమే ఆ అమృతం తాగిన వాడు ముసలితనము చావు లేకుండా ఉంటాడు. కానీ నీ కథామృతం, నీ లీలామృతం తాగితే అటువంటి వాడి వంశమంతా జరామరణములు లేకుండా అయిపోతుంది. అనగా ఏ పద్మాకర్ గారు అని ఈ కథ చెబుతున్నారు, ఈ కథ ఒక అమృతం, ఈ అమృతాన్ని ఒక ఆయన తాగితే ఆయన పైన 6 తరాలు, రాబోయే 7 తరాలు, అంటే ఈయంతో కలిపి పైవాళ్ళు 6, రాబోయే 7, వెరసి 14 తరముల వాళ్ళు శాశ్వతంగా తరించి కైలాసానికో వైకుంఠానికో వెళ్ళిపోతారు. అందువల్లే అమృతం కంటే నీ కథామృతం గొప్పది, నీ లీలామృతం గొప్పది, నీ గుణామృతం గొప్పది అని భావిస్తూ ఉంటాం మేము. ఆ గుణములను ఇప్పుడు వర్ణిస్తున్నాం. యదువీర కృష్ణ, నీ అధరామృతాన్ని సోకి తాగేటటువంటి మురళీనాదం మాకు వినిపించవా. ఎందుకంటే ఎప్పుడు మురళి పెదాల దగ్గర ఉంటుంది కదా, నీ పెదవులు అమృతస్వరూపాలు, ఆ అమృతాన్ని వేణువు తాగుతోంది, ఆ వేణునాదంతో మమ్మల్ని అనుగ్రహించు. అవలలం, అమాయకురాండ్లం, చదువు లేని వాళ్ళం, దురహంకారం పొందిన వాళ్ళం అటువంటి మమ్మల్ని అనుగ్రహించు అని అంగనలు పరమభక్తితో శోకంతో కరుణతో ఏడ్చారు. కృష్ణుడి గురించి రురుదుహు ఏడ్చారు, సుస్వరం అది కూడా మధురమైన కంఠంతో ఏడ్చారట. కృష్ణ దర్శన లాలసాహ, కృష్ణుడి దర్శనం చేసుకోవాలనే లాలసతతో కోరికతో వాళ్ళంతా బాధపడిపోయారు. అందుకే ఎప్పుడైనా మంచి అవకాశం వచ్చినప్పుడు దూరం చేసుకుంటే ఎంత బాధపడాలి. వాళ్ళు ఇంకా అదృష్టవంతురాళ్ళు కనుక మళ్ళీ పొందగలిగారు. ఓ మాదిరివాడైతే దూరం అయిపోయినట్టే ఆ పరమాత్మకి. ఇలా ఏడుస్తుంటే దయాస్వరూపుడైన కృష్ణుడు, వీళ్ళ అహంకారం తగ్గింది, నా కోసం పరవశత్వంతో రోధిస్తున్నారు అని కనిపెట్టాడు ఆయన. ఆ వ్యాజకరుణామూర్తి పాపం ఈ పిచ్చి పిల్లల్ని అనుగ్రహిద్దాం అనుకున్నాడు. టక్కన అక్కడ ప్రత్యక్షమైపోయాడు. ఒక్క క్షణకాలంలో పీతాంబరధరస్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మథ, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు, మెడలో వనమాల వేసుకున్నాడు. మన్మథ మన్మథుడు అంటే మన్మథుడికి కూడా ఆశ్చర్యం కలిగించేంత సౌందర్యం అన్నమాట. నిజంగా ఆయన మన్మథుడిని కన్న తండ్రి కదా. సాధారణంగా ఎక్కడైనా మనం ఏమంటాం, ఒరే వీడు వాడి బాబులా ఉన్నాడురా అంటారు. ఆ మాట ఒక్క కృష్ణుడికి చెల్లిందిట, మన్మధుని బాబులే ఉన్నాడు అనేవారట అంతా. నిజంగా మన్మధుని తండ్రి కనుక ఆయన అంతందంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు గోపికలు పరవశించిపోయారు, కన్నీళ్లు గార్చేశారు, ఆనందంతో దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చాక ఒక్కళ్ళ నోట్లోంచి మాట రాదు, అసలు మాట్లాడలేకపోతున్నారు, గద్గద కంఠం వచ్చేసింది. ఆయన రాణికితం కడిగేద్దాం అనుకున్నారు, ఇప్పుడు కన్నీళ్లతో కడిగారు. ఆ తర్వాత కృష్ణ, నీకు ఇది న్యాయమా? భజతో అనుభజన్ త్యేక ఏకయే తద్విపర్యయం నోభయాంశ్చ భజన్ త్యేక ఏతన్నో బ్రూహి సాధుభో. కృష్ణ, కొందరుంటారు వాళ్ళు తమని ప్రేమిస్తేనే ఇతరులను ప్రేమిస్తారు, తమకు లైక్ కొడితేనే లైక్ కొడతారు, లేకపోతే వాడికి డిస్లైకే. ఈ లైకులు కూడా ఉంటాయి ఫేస్బుక్లో, వీడు వాడికి వాడు వీడికి ఇద్దరే, ఇదంతా కొమ్మక్కు. అలాగా కొంతమంది తమను ప్రేమిస్తేనే ప్రేమిస్తారన్నమాట, మరికొందరున్నారు తమను ప్రేమించకపోయినా ఇతరులను ప్రేమిస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు తమని ప్రేమించిన వాళ్ళని ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించరు. మూడు రకాలు మనుషులట. అయితే తమని ప్రేమించే వాళ్ళని ప్రేమించేవాళ్ళు, తమని ఇష్టపడని వాళ్ళని కూడా ప్రేమించేవాళ్ళు. ఇక కొందరు ఇష్టపడిన వాడిని ఇష్టపడని వాడిని అసలు ఎవరిని ప్రేమించరు, జీవితంలో ప్రేమించరు. ఇందులో నువ్వు ఏ కోవకి చెందినవాడివి అన్నారు. ఇంకెంతకంటే బాంబే ఉంది అంటే నువ్వు ఎవరిని ప్రేమించవా, నిన్ను ఇంత ఇష్టపడుతున్నావు, మమ్మల్ని కూడా గౌరవించవా అనగా అప్పుడు ఆయన ఏమన్నాడు, కొల్లి చిన్న కొందరు కొల్లుతురు. కొంతమంది కొలిస్తేనే ఇతరులను కొలుస్తారు, కొందరు కొలిచిన వాళ్ళని కూడా కొలవరు, కొందరు కొలిచిన వాళ్ళని కొలవని వాళ్ళని కూడా కొలుస్తూ ఉంటారు. నేనిందెవ్వడగాను, నేను ఇందులో ఎవరిని కాను, మీరు అనుకున్న ముగ్గురు కాదు, నేను గుణము రూపము కర్మము లేని జగద్గురుడిని, నాకెవరి మీద రాగం ఉండదు ద్వేషం ఉండదు. వారి వారి సేవలను బట్టి, వారి వారి ఉపాసనలను బట్టి, వారి వారి భావములను బట్టి దర్శనమిస్తాను. మీ భావనలో పవిత్రత ఉంటే నన్ను రూపంతో చూస్తారు, మీ భావనలో తేడా వస్తే మీరు ఎగిరిపోతారు. మీరు నన్ను పాయసం అనుకుంటే పాయస రూపంలో దర్శనమిస్తాను, కాముకుడు అనుకుంటే కాముక రూపంలో కనపడతాను, నన్ను గంజి అనుకుంటే గంజి రూపంలో కనపడతాను. నేను వీళ్ళందరికీ అతీతులను కనుకే నన్ను పరమాత్మ అన్నారు. పరమాత్మకి రాగముండదు, ద్వేషముండదు, జన్మముండదు, కోరిక ఉండదు, కామముండదు, నిష్కామముండదు, రజస్సు ఉండదు, తమస్సు ఉండదు, సత్వముండదు. భజతోపి నవైకేచిత్ భజంత్యవజత కొత ఆత్మారామ ఖ్యాప్తకామ అకృతజ్ఞ గురుద్రుహ. ఇక కొందరుంటారు వాళ్ళు కృతజ్ఞులు అంటే మేలు చేసిన వాళ్ళని విస్మరిస్తారు, పరమ కఠినాత్ములు వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? గురుద్రోహ. తమకి ఉపకారం చేసి తమకి మోక్షమిచ్చే గురువులకు కూడా ద్రోహం తలపెడతారు. అటువంటి గురుద్రోహులను మాత్రమే నేను శిక్షిస్తూ ఉంటాను. తక్కిన వాళ్ళని అపరాధములు చేస్తే క్షమిస్తాను. స్వయంగా కృష్ణుడు చెప్పాడు 19వ శ్లోకంలో. అకృతజ్ఞాహ అంటే వాళ్ళు గురువుగారు తమకి చేసిన మేలు మర్చిపోతారట, అందుకే స్పెషల్గా గురుద్రోహ, గురుద్రోహులు వాళ్ళు. వాళ్ళకి మాత్రం ఎప్పటికీ ప్రాయశ్చిత్తం ఉండదు. వాళ్ళు గురువులని దగ్గర చేరి ఆ గురువు దగ్గరే ఉపదేశం పొంది, ఆ గురువు దగ్గర పురాణములు విని, ఆయన మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తూ ఆయన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి గురుద్రోహులను కఠినంగా శిక్షించడమే నా అవతార పరమావధి. ఈ కంసుడు మొదలైనటువంటి వాళ్ళు అటువంటి గురుద్రోహులు, మాతృద్రోహులు, పితృద్రోహులు, ధర్మద్రోహులు. వీళ్ళని శిక్షించడం కోసమే కృష్ణుడిగా అవతరించాను. చెలియల్లారా, నేను మీరు చెప్పిన వాటిల్లో ఎవరినీ కాదు, నాకు ఏమీ లేదు. దరిద్రుడికి ధనం లభిస్తే ఆనందం పొందుతాడు, ధనం పోతే ఏడుస్తాడు. నేను కూడా అలాగే కలిసినట్టే మీలో కలిసి, కనిపించినట్టే కనిపించి అంతర్లీనంగా దాగి ఉంటాను. మీ ఆత్మని నేను, మీ ఆత్మలో మీరు ఏమనుకుంటే అదే నేను. నన్ను మీరు పిశాచం అనుకోండి, పిశాచంగా కనపడతాను. శివుడు అనుకోండి, శివుడిగా కనపడతాను. విష్ణు అనుకోండి, విష్ణువుగా కనపడతాను. కాబట్టి మీ సంస్కారములే మీకు నా దర్శనమిస్తున్నాయి, మీ సంస్కారములే నా సాంగత్యం ఇస్తున్నాయి, మీ సంస్కారమే మీకు ఈ విధంగా ప్రేమనిచ్చింది, ఆ సంస్కారంలో తేడా వచ్చింది, నన్ను మిమ్మల్ని మీకు దూరం చేసింది. అయినా భూమి మీద ఉన్నప్పుడు నేను రుణం తీర్చుకుంటూ ఉంటాను. మీరు నా కోసం పాదసేవ చేశారు, పువ్వులు సమర్పించారు, భక్తితో అర్చించారు, కాత్యాయని వ్రతం చేశారు. అందుకని ఏం చేస్తానమాట, నేను అంత తేలికగా లొంగని నేను మీ ప్రేమ అనే శృంఖలాహ సంఖ్యళ్ళు సేకరించి మీకు రుణగ్రస్తుండై మిమ్మల్ని సేవిస్తాను. యా మా భజన్ దుర్జర గేహ శృంఖలాహ సంవృశ్చ తద్వ్రతియాదు సాధునా. సుస్పష్టంగా చెప్పాడు ఆయన, మీరు సాధుస్వభావంతో నిష్కపటమైన ప్రేమతో నన్ను సేవించారు, నన్ను రుణవిముక్తిని మీరు చేయడానికి ప్రయత్నించారు, కానీ నేను మాత్రం మీ రుణం తీర్చుకోకుండా ఉండను, మీకు రుణగ్రస్తుండి అవుతాను. మీరు సమర్పించిన పువ్వులు, మీరు సమర్పించిన గంధం, మీరు సమర్పించిన మంత్రం ఇవన్నీ మీకు తిరిగి ముక్తి రూపంలో ఇస్తాను. ఈ ముక్తి పొందే ముందు మాట వరసకు కూడా అహంకారం మమకారం పొందకుండా ఉండండి. మళ్ళీ మరొక్కసారి అహంకారం వస్తే మాత్రం మీకు ముక్తి ఇవ్వడానికి మీరు మళ్ళీ కొన్ని వేల జన్మలు ఎత్తవలసి వస్తుంది అనగా అప్పటికి వాళ్ళకి అర్థమయ్యింది, సమస్త లోకాలకి అతీతుడు సర్వవ్యాపకుడైన పరమాత్ముడు మన దగ్గరకు వచ్చినప్పుడు మన చిత్తంలో వికారం వచ్చింది, మనం గొప్పవాళ్ళం అనుకున్నాం, ఆయన్ని చేతిలో బొంగరంలా తిప్పుకోవచ్చు అని అహంకరించాం, ఈ అహంకారం కొంపముచ్చింది అనుకుని, ఇంకా కృష్ణ ఈ క్షణం నుంచి నీ మీద మధుర భక్తి తప్ప ఏ విధమైన అహంకారం మేము పొందమన్నారు. అప్పుడు కృష్ణుడు వాళ్లతో కలిసి నృత్యం చేశాడు, ఇద్దరు కృష్ణులుగా మారాడు. ఆ ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు కృష్ణులట ఆ ఇద్దరికి మధ్యలో ఒక గోపికను పెట్టుకున్నాడు, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడట, అదే నారి నారి నడుమ మురారి, హరికి హరికి నడుమ ఒయ్యారి. ఎన్ని రూపాలు విచిత్రం, ఇద్దరు కృష్ణులు మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికలు మధ్యలో ఒక కృష్ణుడు. ఈ నృత్యం ఆశ్చర్యకరంగా ఉందన్నమాట, వేసినటువంటి అడుగు వేయకుండా నృత్యం చేయడం మొదలెట్టారు. అసలు ఇన్ని రకాల నృత్యములు, ఇన్ని రకాల ప్రాంగణాలు ఉంటాయని ఎవరికి తెలియదు. ఇలా కాలు పైకెత్తి శిరస్సును తగిలించేవారు కొందరు, గుండ్రంగా తిరిగేవారు ఒకరు, నాలుకని వెనక్కంట చేర్చి వీపు వెనక్కిలా వంచి నాలుకతో నేలను తాకేవాళ్ళు కొంతమంది, శ్రీకృష్ణుడు చుట్టూ చక్రంలా తిరిగేవారు కొంతమంది, మధ్య మధ్యలో పైకి ఎగిరి కిందకు దూకేవాళ్ళు కొంతమంది, గిర్రుని తిరిగేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల నృత్య ప్రాంగణ చక్రమణాదులు చూపించారు. ఆ సమయంలో చేతులకున్న గజ్జలు శబ్దం చేశాయి, కృష్ణుడి కాలుకున్న గజ్జలు అందంగా మోగాయి, నడుముకున్న వడ్డాణాలు ఆడవాళ్ళకి ఉన్నాయి ఈయనకి ఉన్నాయి, వాటి మువ్వలు కూడా గణగణ శబ్దం చేశాయి. అది చూచి కృష్ణుడు మురళీ ఊదుతూ ఉంటే ఆ మురళీనాదానికి అనుగుణముగా నారదుడు కూడా పాడాడు. సరస్వతి పాడింది, లక్ష్మీదేవి పైన చూస్తోంది, వారి బాబాయ్ మా ఆయనలో ఇన్ని కళలు ఉన్నాయని నాకే తెలియదు అనుకుంది ఆవిడ. పక్కనున్న అమ్మవారికి కూడా ఆయన అంటే ఏమిటో తెలియదు ఎప్పటికీ, ఎందుకంటే అప్పుడప్పుడు ఆవిడ జీవులకి ప్రతీక అవ్వడం వల్ల, జీవాత్మగా ఉన్నంత వరకు పరమాత్మని ఎప్పుడూ ఎవరు అర్థం చేసుకోలేరు. ఆ జీవతత్వం విడిచిపెట్టి అమ్మవారు అమ్మవారు అయిపోతే అప్పుడు మాత్రమే అర్థమవుతాట ఆయన. ఇక ఆ నృత్యం మనోహరమై రంభాదులు ఆశ్చర్యపోయి, ఇంత గొప్ప నృత్యం ఉంటుందని తెలియక మనం ఏదో స్వర్గంలో బాగా డ్యాన్స్ చేస్తున్నాం అనుకున్నాం, ఈ రంభ నృత్యం ఊర్వశ నృత్యం ఆయన ముందే పనికి వస్తుంది, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఎల్కేజీలో చేరుదామా అనుకున్నారట. అదే సినిమాలో చూడండి, నీ మీ దగ్గర ఎల్కేజీలో చేరతానంటాడే, నీ స్కూల్ మూసేయి నీ స్కూల్ మూసేయి అంటాడు. అలా వాళ్ళంతా వాళ్ళ స్కూల్ మూసేసి స్వామివారి దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నారట, ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలనుకున్నారట, నడకలను బట్టి నాట్యం నేర్చుకోవాలనుకున్నారు. ఉచ్చైహి జగుహు నృత్యమానా రక్తకంఠ్యో రతిప్రియా కృష్ణాభిమర్శముదిత యద్గీతేన యదం ఆవృతం. గోపికలకి శ్రీకృష్ణుడి మీద అపార ప్రేమ, ఏదో కర్మయోగం వల్ల మనలాంటి వాళ్ళకు ఒక లీల చూపడానికి తాత్కాలికంగా ఒక రవ్వంత అభిమానం వస్తే రావచ్చుగాక, కానీ వారు జ్ఞానం కలిగిన వారు, పరమ ప్రేమ భక్తి కలిగిన వారు. అందువల్ల కృష్ణుడి మీద ప్రేమ వల్ల వారి కంఠస్వరం అంతకంతకి ఇంకా మధురమైపోయిందిటండి. సహజంగా వారి కంఠస్వరం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల వారి కంఠములు మృదువుగా మధురంగా మారిపోయాయట. నిజంగానే కొంతమంది కంఠాలు వింటూ ఉంటే మన శరీరం గగుర్పాటు గురవుతుంది. ఏదో పూర్వజన్మ సుకృతం అండి, మన తెలుగు వాళ్ళ అదృష్టం, కానీ పూర్వకాలంలో పీసుశీల గారిది లీల గారిది వాళ్ళ కంఠాలు అంత మధురంగానే ఉండేవి తెలిసినా మీకు. ఇప్పటికి కూడా మీరు చెంచులక్ష్మిలో సుశీల కంఠం వినండి, అసలు అంత కోమలమైన కంఠం ఎవరికైనా ఉంటుందా, అంత సన్నగా హై పిచ్లో ఎవడన పాడగలడా. అలాగే కృష్ణుడి మీద పాడుతూ ఉంటే, తులసి మీద పాడుతూ ఉంటే, లీల కంఠం వింటే మనకి మతిపోతుంది, ఒక క్షణకాలం ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నమాట. వాళ్ళంతా నా అనుమానం ఈ గోపికలే ఈ భూలోకంలో పుట్టి మళ్ళీ పాడారేమో అనిపిస్తుంది అన్నమాట. కాసేపు మరి అంత మధురమైన కంఠం మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడా వినపడటం లేదు. వస్తారు లేరని కాదు, సమయం రావాలి, బయటికి రావాలన్నమాట. అలా మధురంగా పాడుతున్నారట వాళ్ళు. ఆ కంఠస్వరానికి చెట్లన్నీ చిగురిస్తున్నాయి, ఎండిపోయిన చెట్లు మళ్ళీ బతికాయి, రాళ్ళు కూడా కరిగిపోతున్నాయి. ఆ గానం వింటూ ఉంటే తనివి తీరడం లేదట. ఏది కృష్ణుడికే తనివి తీరడం లేదన్నాడు ఆయన. బయట వాళ్ళని పక్కన పెట్టండి, కృష్ణుడు కూడా అబ్బా అబ్బా ఎంత బాగుందో ఇంకా పాడండి అంటూనే ఉన్నాడు. పైన ఉన్న దేవతలు, మునులు, నారదాదులు అందరూ పరవశించిపోతున్నారు. నృత్యం, గీతం ఇలా చాలాసేపు జరుగుతూ ఉండగా పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్పుడు చెట్లు అనుకున్నాయి, దేవతలే పుష్పవర్షం కురిపించాలా, మనం ఈ రాగం వింటున్నాం కదా, మనం కూడా ఆయన మీద పూలవర్షం కురిపిద్దామని అలా కొమ్మలు వంచి గల 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 పువ్వులు రాల్చేయి మొత్తం చెట్లని, రకరకాల చెట్లు అనమాట, మద్ది చెట్లు, తెల్ల మద్ది చెట్లు, గన్నేరు మొక్కలు, ఇలా అన్ని చెట్లు ఆయన మీద పువ్వులు రాల్చేయి. పువ్వులు లేనటువంటి చెట్లు ఉంటాయే, చిగురుటాకులు రాల్చేయి, ఆకులతో ఆయన్ని పూజించాయి. అప్పుడు కృష్ణుడు, మీరంతా అలిసిపోయి నృత్యం చేసి పాడి ఒక రకంగా చెమట్లు పట్టి ఉన్నారు, అందరం యమునా నదిలో దిగుదామన్నట్ట. అందరూ కలిసి ఇప్పుడు యమునా నదిలో దిగారు. యమునా నది సరిగ్గా కంఠం వరకే వచ్చింది అందరికీ, ఎవడికి వాడికే పేక వరకే, అంతగా దాటి పైన ఎక్కువ లోతు లేదు, అలాగే నీరు తక్కువ లేదు. యమున కూడా సహకరించింది, మరీ ఎక్కువ లోతు అయితే జలక్రీడలు ఆడరు, వెళ్ళిపోతారు. అలాగని అసలు నీళ్లు లేకపోతే ఏం ఆడతాం జలక్రీడలు, ఇంట్లో టబ్బులో స్నానం చేసినట్టు ఉంటుంది అది. అందుకని అందరికీ కంఠం వరకు నీరు వచ్చేలా యమునా నది జాగ్రత్త వహించింది. అప్పుడు ఆ నీళ్ళల్లో దిగేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకున్నారు, చేతులు పట్టుకుని తిరిగారు, రకరకాల పాటలు పాడుకున్నారు, జల్లకాలాటలలో అని పాడుకోవడం మొదలుపెట్టారు. ఉత్సాహంతో సంతోషంతో పొంగిపోయారు. ఆత్మారాముడు కృష్ణుడు ఈ లౌకిక సంబంధాలు లేనివాడయ్యుండి కూడా ఉన్నట్టుగా నటించాడు. అప్పుడే వైమానికై కుసుమ వర్షిభిరీడ్యమాన, విమానంలో ఉన్న దేవతలంతా మళ్ళీ 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 యమునానదంతా వర్షం కురిపించేశారు, పూలవర్షం. ఇప్పుడు యమునా నదిలో నీరుందా లేక పువ్వులే ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా ఉందట. అన్ని పువ్వులే, అవి కూడా దేవలోకపు పుష్పములు. వాళ్ళు ధన్యం మన జీవితం అనుకున్నారట. ఈ రాసక్రీడలు అందున, యమునా నదిలో జలక్రీడలు మళ్ళీ ఇలా ఎవరూ ఆడలేరు, అటువంటి దృశ్యం చూడలేం, కృష్ణుడు ఇలా క్రీడించాడని చెప్పిన ఎవరు నమ్మరు, మనం అదృష్టవంతులను చూసామనుకున్నారట. ఆ రోజుల్లో ఎవడన్నా వీడియో తీసి ఉంటే ఎంత బాగుండేదో, ఏ యూట్యూబ్లోనో పెట్టుకునేవాళ్ళు కదా, కానీ వాళ్ళు ఐట్యూబ్తో చూశారు. అప్పటి యూట్యూబ్లు అప్పుడు ఉన్నాయి, యోగులు మాత్రమే దాన్ని శాశ్వతంగా హృదయంలో మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుకు తెచ్చుకుని చూడగలరు. అంత అద్భుతమైన నృత్యం జరిగింది. ఇది వింటున్న పరీక్షిత్ గారికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది, ధర్మ సంస్థాపనకి అవతరించిన పరమాత్ముడు ఈ పరస్థితులతో నృత్యం చేయటం ఏమిటి, క్రీడించడం ఏమిటి అనగా ఆయన నవ్వాడు. నువ్వు అన్న ధర్మం లౌకిక ప్రాణులకి, అసలు సమస్తం తానైనటువంటి పరమాత్మకి అదేమిటి, తేజస్సు కలిగిన పరమాత్మకి స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి, నపుంసకుడేమిటి, అన్నిటికీ అతీతుడు ఆయన. ఆయన అగ్ని, అగ్ని పెంటని కాల్చింది. అప్పుడు ఎవడన్నా యాయ్ పెంటను తగలబెట్టావు అగ్ని, రేపొద్దున మా ఇంట్లో వంటకు పనికిరావు అంటే నీకు నష్టమా ఆయనకి నష్టమా, రేపెళ్ళి శవం తగలబెడుతుంది, అప్పుడు శవాన్ని తగలబెట్టావు కనుక మా ఇంట్లో వంటకు పనికిరావు అని మీరు ఎవరన్నా గ్యాస్ స్టవ్ వెలిగించడం మానేశారా. సర్వభక్షుడగ్ని సర్వము భక్షించి దోషికా నిపగిది దోషమైన చేసి దోష పదవి చందరు చంద్రవాసవాధులధిప. చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని ఇటువంటి వాళ్ళకి దోషం ఉండదు, ఎందుకంటే అందరూ వాళ్ళల్లో ఉంటారు కనుక. నది ఉన్నది, నదిలో ఆడవాళ్ళు స్నానం చేస్తారు, మగవాళ్ళు స్నానం చేస్తారు, రోగులు చేస్తారు, ఆరోగ్యవంతులు చేస్తారు, మహిళ ఉన్నవాళ్ళు చేస్తారు, మహిళ లేని వాళ్ళు చేస్తారు. అంత మాత్రం చేత నదికి ఏమిటి అపవిత్రత గంగానదికి. చంద్రుడి కిరణములు శవాల మీద శ్మశానంలో పడతాయి, ఇళ్లల్లో పడతాయి, పొదల మీద పడతాయి, దేవాలయం మీద పడుతుంది, పెంట మీద పడుతుంది, చంద్రకిరణాలకు అపవిత్రం ఏమిటి. సూర్యకిరణములు చొరరాని చోటు ఉంటుందా, రకరకాల ప్రాంతాల్లో పడతాయి, మలమూత్రాల మీద కూడా సూర్యకిరణాలు పడతాయి, అందుకని సూర్యుడికి అంటూ ఉంటుందా. సర్వభక్షుడు అగ్ని సర్వం భక్షిస్తాడు, శవాలు తగలబెడతాడు, జంతువుల్ని కాలుస్తాడు, చెత్త తింటాడు, అమృతము తింటాడు, అగ్నిలో నెయ్యి వేసినా ఒకటే, కొవ్వు వేసినా ఒకటే, అయినా ఆయనకి ఏ దోషం ఉండదు. అలా సర్వాంతర్యామి అయిన పరమాత్మ గనక వీళ్ళని అనుగ్రహించడానికి పాటలు పాడాడు ఆడాడు, కానీ ఆయనకి నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు. అజ్ఞాని స్వపరభేదం వాటిస్తాడు. అందుకే జ్ఞానం కలిగిన వాడు మాత్రమే రాసక్రీడలు చూడగలడు, అర్థం చేసుకోగలడు. అజ్ఞానికి ఇది అర్థం కాదు. అందుకే ఇది వింటే బ్రహ్మరాత్రి కాలం, బ్రహ్మగారికి ఒక రాత్రి అంటే మీకు చెప్పానుగా, ఇక మళ్ళీ ఎన్నిసార్లు చెప్పక్కర్లా, అంతకాలం ఉపాసన చేసిన ఫలితం ఈ కథ వింటే వస్తుందిట. చెప్పారు, విక్రీడితం వ్రజవధూభిరథంచ విష్ణో శ్రద్ధాన్వితోను శృణుయాదథ వర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహీనోత్యచిరేణ ధీరః. శ్రీకృష్ణుడు ఈ వ్రజభూమిలో ఉన్నటువంటి గోపికలతో నృత్యం చేసిన ఘట్టం, జలక్రీడలాడిన ఘట్టం, ఈ రాసలీలా ఘట్టాన్ని పదే పదే శ్రద్ధతో విన్నవారు, నాలాగా చెప్పినవారు, లేక శ్లోకాలు చదివినవారు శాశ్వత ప్రగాఢ భక్తి పొందుతారు, జీవితంలో జితేంద్రియులు అవుతారు, అసలు వీరికి ఏ దోషము ఉండదు. హృద్రోగం అంటే హృదయంలో ఉండే కామక్రోధాది వికారాలు తొలగించుకొని శాశ్వత ముక్తి పొందుతారు. అదే పోతనగారు తెలుగులో, గోపాల కృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి క్రీడించిన భంగులెల్లం రూపిల్చి వరిల్చి నర్నుండు హృత్సంతాపంబులం బాయును తత్ప్రసక్తిన్ అన్నాడు ఆయన. గోపాలకృష్ణుడు గోపికలు క్రీడించిన ఈ ఘట్టాన్ని శ్రద్ధాశక్తులతో వర్ణించిన, లేక విన్న, రచించిన, ఇతరులకు చెప్పిన అటువంటి వాడు ఆ ప్రసక్తితో సంపూర్ణంగా హృదయ తాపములను తొలగించుకుంటాడు. ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం అని పిలువబడే తాపత్రయం నుంచి బయటపడతాడు. సకల కిల్బిషముల నుండి, పాపముల నుండి బయటకు వస్తాడు. కిల్బిషం అంటే పాపం లేండి, అంతకంటే ఏం లేదు. అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. శరీరముతో, మనస్సుతో, వాక్కుతో చేసే పాపములు ఈ ఘట్టము విన్నంత మాత్రము చేత ఆ క్షణమే మాడి మసైపోతాయి. వాడు ఉత్తముడవుతాడు. కారణం, సర్వాంతర్యామి అయి తానే అన్ని రూపములతో విహరించిన పరమాత్మ లీల ఇది. అంటే ఆయనే కృష్ణుడు, ఆయనే గోపికలు, ఆయనే వేణువు, ఆయనే పువ్వులు, ఆయనే బృందావనం, ఆయనే చెట్లు, ఆయనే కొమ్మలు, ఆయనే ఆకులు, ఆయనే దేవతలు, ఆయనే నారదుడు, అన్నీ ఆయనే. ఆయన కానిది లేదు. అటువంటి వాడి లీలలు మహాద్భుత లీలలు, అందువల్ల మానవులను తరింపజేస్తాయి. ఈ ఘట్టం వర్ణించడానికి బ్రహ్మగారు 10 సంవత్సరముల తపస్సు చేస్తే కానీ దీన్ని రాయలేకపోయాడు. 10 ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మగారు ఆయన కాలమానం ప్రకారం ఈ ఘట్టం రాశాడు. దాన్ని బ్రహ్మ నారదునికి ఇచ్చాడు, నారదుడు వ్యాసునికి ఇచ్చాడు, వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. ఆ వ్యాసుడి దగ్గర నుంచి పరాశరుడు వాళ్ళ నాన్నగారు స్వీకరించాడు. ఆయన మైత్రేయుడికి చెప్పాడు, ఆ మైత్రేయుడు మళ్ళీ మనకిచ్చాడు. దీన్నే శుకుడు భాగవతంలో పరీక్షిత్తుకి చెప్పాడు. అంటే ఏకకాలంలో ఇదే ఘట్టం విష్ణు పురాణంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. విష్ణు పురాణంలో అయితే మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు, అదే భాగవతంలో అయితే శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. అందుకే ఈ ఘట్టం అత్యంత పవిత్రమైనది. ఏళ్ల తరబడి తపస్సు చేస్తే కానీ రాయలేనటువంటి ఘట్టం. ఆ ఘట్టాన్ని ఇవాళ మనం వినగలిగాం, మన జీవితం అంతా ధన్యమైపోయింది. ఇవాళ అష్టమి సాయంత్రం, కృష్ణుడికి అష్టం అంటే ఇష్టం, అందున కృష్ణపక్షంలో అష్టమి ఇది. కృష్ణపక్షములో వచ్చే అష్టమి నాడు ఈ ఘట్టం వింటే నిజంగా వాడు కృష్ణలోకానికి, గోలోకానికి వెడతాడని చెప్పారు. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎంత దృష్టవంతులు ఆలోచించండి. ఎక్కడో మీకు పూర్వజన్మ సుకృతం ఉండి ఈ రోజు రాని వాళ్ళు కూడా వాళ్ళు వస్తారు. ఒక్కొక్క యోగం అంటారు దాన్ని. ఆఖరి రోజున ఫలశ్రుతి ఉంటుంది కదా, ఈ 29 రోజులు 19 రోజులు మనం చెప్పినప్పుడు రోజు రాలేరు అనుకుందాం, లాస్ట్ డే మాత్రమే వచ్చారనుకుందాం. ఆఖరి రోజున ఫలశ్రుతి వింటే ఈ విష్ణు పురాణమును 1000 సార్లుట, అసలు ఒకసారే వినలేక తలప్రాణం తోకొస్తోంది. తోకలు లేవు గనక మీకు తలప్రాణం కాలికొస్తోంది. కానీ చివరి రోజు ఫలశ్రుతి వింటే ఈ మొత్తం పురాణమును 1000 పర్యాయములు తన జీవితంలో పారాయణము చేయుట లేక వినడం వల్ల వచ్చే ఫలితం పొందుతారని చెప్పారు. కాబట్టి శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి మీరు సీట్లో ముందుగా ఎవరు కూర్చుంటారో చూస్తాను. సందేహం లేకుండా గురు కటాక్షం మీకు లభించుగాక. ఎన్ని పనులున్న అన్నీ ఆపి మీరు వచ్చే అనుగ్రహం పరమాత్మ ఇచ్చుగాక. ఎందుకంటే ఆయన అనుగ్రహించకపోతే రాలేము. రోజు వచ్చేవాడికి ఆ పోటే కర్మ కావలుతుంది. ఒక ఆవిడ ఉండేది, ఎప్పుడూ ఫలశ్రుతి నాడే బయట ఉండేది. ఏం చెప్తాం పాపం, ఆవిడ ఎప్పుడు అదే చెప్పేది, గురువుగారు నా ఏం కర్మ అండి అనేది ఆవిడ. అప్పటిదాకాగే అప్పుడు ఆ ఒక్కరోజే రాలేకపోయాననేది పాపం. అంటే ఎక్కడో ఉంది యోగం. ఆ యోగములన్నీ తొలగి మీరు రావాలని మీరు మనస్ఫూర్తిగా కృష్ణుడికి నమస్కారం చేసుకోండి. క్రమంగా కాలం గడిచింది. అప్పుడు తెల్లవారుతుంటే కృష్ణుడు, ఇక చాలు ఈ క్రీడలాపి మీరందరూ ఇళ్ళకు వెళ్ళండి అనగానే కళ్ళు మూసి తెరిచేలోపు అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారట. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఇళ్లలో ఉన్న వాళ్ళంతా వారిని ఎంతో గౌరవంగా ఆదరించారు, పరమాత్మ అనుగ్రహం పొందారు అని. అందుకే ఈ రాసక్రీడాఘట్టం ఆ సకల కిల్బిషహరం పాపహరం అన్నమాట. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా బృందావనంలో విహరిస్తూ లీలలు చేస్తుండగా చంపడానికి కంసుడు ఎంతోమందిని అక్కడికి పంపాడు. వచ్చిన వాళ్ళంతా ఆయన చేతిలో చచ్చిపోతున్నారు. అలా చచ్చిపోతూ ఉంటే నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయనకి వినయంగా నమస్కరించాడు, అత్యంత భక్తితో నమస్కరించాడు. వాసుదేవ పరంధామ గోపీజన లోల గోపాలక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవు నీవని నాకు తెలుసు, నీ గురించి సర్వం తెలుసు, మేమంతా భక్తితో ప్రార్థిస్తే భూలోకంలో ఈ గోపాల బాలక రూపంలో అవతరించావు, అవతరించి మమ్మల్ని కటాక్షించావు, మరికొద్ది రోజుల్లో నీ చేతిలో అరిష్టాసురుడు చస్తాడు, తర్వాత కేసి అనే రాక్షసుడు మరణిస్తాడు, ఆ తరువాత నువ్వు ఈ బృందావనం నుంచి మధురా నగరానికి వెడతావు, కంసుణ్ణి సంహరిస్తావు, జరాసంధాదులను అవమానం పాలు చేస్తావు, దుష్ట శిక్షణ చేస్తావు, మధురా నగరాన్ని మళ్ళీ మోక్షపురంగా మారుస్తావు, అక్కడున్న అన్యమతస్థుల్ని నీచుల్ని చీల్చి చెండాడతావు, ద్వారకానగర నిర్మాణం చేస్తావు, ఆ ద్వారకానగరంలో నీ అవతార సమాప్తి వరకు చాలా కాలం అక్కడుంటావు, ఎప్పుడూ మేము నిన్ను దర్శించుకోవడానికి వస్తూ ఉంటాం, రుక్మిణి మొదలైనటువంటి జగన్మాతలతో నీ కళ్యాణం మేము చూస్తాం అని పరిపరి విధాలుగా ప్రార్థించి ఆయన పాదధూళి శిరస్సును వేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి కంసుడి దగ్గరికి వచ్చాడు మధురానగరం. ముందు కృష్ణుడు, తర్వాత కంసుడు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్ట్రాటజీ అంటారు. నారదుడు భగవంతుడి దగ్గర పరమభక్తితో ఉంటాడు, అక్కడి నుంచి ఈ దుర్మార్గుల దగ్గరికి వస్తాడు, వీళ్ళని కొంచెం గిల్లుతాడు, కృష్ణుడి మీద వాళ్ళకి ద్వేషం వచ్చేలా రెచ్చగొడతాడు, ఈ ట్రాప్లో వాళ్ళు పడి నశించిపోవాలన్నమాట. మళ్ళీ నారదుడిలాగా అందరూ చేయలేరండోయ్, నారదుడు చేశాడని మనం చేయడానికి ప్రయత్నిస్తామని ఎగిరిపోతాం. నారదుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి మనవడం అనగలడు, కంసుడి దగ్గరికి వెళ్ళి ఎవరా అనగలడు. ఆయన ఆ లెవెల్ వేరు, ఆ తపస్సు వేరు, ఆ విధానం వేరు. మళ్ళీ పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఓ నక్క చూచింది పులిని, ఒళ్ళంతా సారలు ఉన్నాయి, నాకు కూడా సారలు ఉంటే నేను పులి అయిపోతాను అనుకుని అట్లకాడ కాల్చి వాత ఎట్టుకుందిట, వాతలు మిగిలాయి, మంటలు మిగిలాయి, అది పులి అవలా సరిగదా, ఇది పులిలాగా ఆవు మీదకు దొక్కపోతే ఆవు కొమ్ముతో పోటు పొడిచి డొక్కలు చంపింది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం నారదుళ్ళ ప్రవర్తిద్దామంటే కుదరదు, ఏదో నాబోటండి పక్కనట్టండి. కాబట్టి ఎవడు పడితే వాడు నారదుడు ఎక్కడవుతాడు, నేరదుడు కూడా కాలేడు. అందువల్ల ఇంద్రుడి విధానం వేరు, తుంబురుడి విధానం వేరు, ఆ వశిష్ఠాదుల విధానం వేరు. వశిష్ఠుడికి రావణాసుడు కనపడితే మండిపోతుంది, చీల్చి చెండాడు, తెగతిడతాడు. విశ్వామిత్రుడు వేరు, విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్ళి దుష్ట శిక్షణ చేయించాడు, మారీచ స్వభావులు చీల్చి చెండాడేలా చేశాడు. అదే పరశురాముడు 3 ఏళ్ళు 21 మార్లు క్షత్రియ సంహారం చేశాడు. అదే రాముడు మెత్తగా మాట్లాడతాడు, అవసరం వస్తే ధనుస్సు ఎక్కుపెట్టి శత్రువుని చంపుతాడు. ఆ రాముడే, ఆ విష్ణువే. కానీ రామావతారం వేరు, కృష్ణావతార విధానం వేరు, కల్కి అవతారం ఎత్తబోతున్నాడు రేపొద్దున. కాబట్టి ఆయనలో మనం ఉండలేము, మనలో ఆయన ఉండలేడు, ఎవడి అవతారం వాడిది, నా ఉపన్యాస ద్వారా నాది, ఇంకోటిది ఇంకోటి, అందరూ ఒక రకంగా ఉంటారండి. ఒక్కొక్కడు బాగా పాడతాడు, ఒక్కొక్కడు బాగా మాట్లాడతాడు, ఒకడు బాగా పాడగలడు, ఉపన్యాసము చెప్పగలడు, ఎవరి అదృష్టం వాళ్ళది. ఇవి తెలియక మనం అందరినీ ఒకే రకంగా అనుకోకూడదు, నువ్వు అలా ఉండి అనకూడదు, అది పిచ్చి. ఆ పక్కవాడిలా ఉండాలని అనుకున్నావా, ఇమిటేషన్తో దెబ్బతింటావు. నీ స్థాయి ఏమిటి, నీ విధానం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎవరికి సలహా ఇవ్వగలమో వాళ్ళకి ఇవ్వాలి, అడ్డమైన వాడు అడ్డమైన వాడికి సలహా ఇవ్వకూడదు. ఇది తెలుసుకుని ప్రవర్తించటమే నారదుని చరిత్ర మనకి చెబుతున్న గొప్ప మాట. నారదుడు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు, హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళాడు, కృష్ణుడి దగ్గరికి వెళతాడు, రాముడి దగ్గరికి వెళతాడు, ఇంద్రుడి దగ్గరికి వెళతాడు, ఉపేంద్రుడి దగ్గరికి వెళతాడు. ఆ అద్భుతమైన తత్వం వేరు. ఇప్పుడు మధురా నగరానికి వచ్చి కంసుడి దగ్గరికి చేరి, కంస నీకు ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను, ఈ మధ్యనే నాకు తెలిసింది అనగా, మహాత్మా మళ్ళీ ఏదన్నా కొంప ముంచుతారు, ఇదివరకు ఒకసారి ఇలాగే దేవకీ వసుదేవులు దేవతలని చెప్పారు, వాళ్ళని జైల్లో పెట్టాను, వాళ్ళ పిల్లల్ని చంపాను, పాపం మూట కట్టుకున్నాను, ఇప్పుడేం చెబుతారన్నట్ట. ఓరి అందుకే నిన్న అమాయకుడు అన్నారు, మీ రాక్షసులకి బుర్ర తక్కువ. నిజానికి ఆనాడు దేవకీ వసుదేవులకి పుట్టింది ఆడపిల్ల కాదయ్యా బాబు, ఆడపిల్ల యశోద కూతురు యోగమాయ. కృష్ణుడు అనే పేరుతో ఇప్పుడు నందుడి దగ్గర పెరుగుతున్న నందకుమారుడు ఆయన నిజంగా దేవకీ వసుదేవులు 8వ గర్భమే. అంతఃపూర్వం 7వ గర్భం దేవకీదేవికి నష్టమయ్యింది అనుకున్నావే, నష్టం కాల రోహిణీ గర్భంలో పుట్టిన బలరాముడు ఆయన. ఈ దేవకీ వసుదేవులు కృష్ణుడు పుట్టి పుట్టగానే అతని మాట విని ఆయన్ని తీసుకెళ్ళి యశోద పక్కలో పడుకోబెట్టి యశోదాదేవి కన్న ఆడబిడ్డని నీ దగ్గర పడుకోబెట్టారు. ఇక్కడ నువ్వేమనుకున్నావు, యశోద కన్న బిడ్డని దేవకి యొక్క బిడ్డ అనుకుని చంపడానికి ప్రయత్నిస్తే అది అమ్మవారే వెళ్ళిపోయింది. అప్పుడే అమ్మవారు చెప్పింది నిన్ను చంపేవాడు ఇంకోతాడు పెరుగుతున్నాడని. ఆ పెరుగుతున్నవాడే కృష్ణుడు. ఇప్పటికే నువ్వు పంపిన పోతనాదేవి గారిని పెద్దక్క గారిని డొక్క చీరి చంపేశాడు, బండిని దండితో తన్ని ముక్కలు ముక్కలు చేశాడు, ఆ తర్వాత జంట మద్ది చెట్లు కూలగొట్టాడు, వత్సాసురుణ్ణి బకాసురుణ్ణి అఘాసురుణ్ణి తృణావర్తుణ్ణి కేసి దేనుకుడు ఇలా నువ్వు పంపిన వాళ్ళని పంపినట్టే చంపి పారేశాడు. నేను విన్నదాన్ని బట్టి ఆయనకి 8 ఏళ్ళు నిండుతున్నాయట, 8వ 7 నిండగానే నీ దగ్గరకు వస్తాడు, నీ సంగతి వస్తాడని విన్నాను, ఇంతకు మించి నాకేం తెలియదు అనగానే మండిపోయింది కంసుడికి. ఎంత మోసము చేశాడు ఈ వసుదేవుడు. తానేదో ధర్మాత్ముడిలాగా సత్యవంతుడిలా పలికి పుట్టినవాడిని పుట్టినట్టు నా చేతిలో పెడతానని ఆఖరి కొడుకును మాత్రం రేపల్లెకి గెంటేస్తాడా, నన్ను మోసం చేసిన వీడి తల నరికేస్తా అని కత్తెత్తి జుట్టు పుచ్చుకుని నరకబోతూ ఉంటే నారదుడు గట్టిగా చెయ్యి పట్టుకుని నీకు బుద్ధి ఉందా, వీడిని చంపేది, వీడిని నువ్వు చంపకపోయినా రేపొద్దున డామ్ అని తనే ఊపిరి పోగొట్టుకుని చచ్చిపోతాడు ముసలాడు, గడ్డాలు నెరిసిపోయినవాడు, బక్క చిక్కిపోయినవాడు. ఆడవాళ్ళ మీద బక్క చిక్కి డొక్కలిండిపోయిన వాళ్ళ మీద ప్రతాపం చూపించకూడదు. అయ్యి నీకు కశల్లా కృష్ణుడి మీద. నేను నీకు ఈ రహస్యం ఎందుకు చెప్పానంటే నీ శత్రువుని చంపి నువ్వు నిశత్రువు అవ్వాలని. కాబట్టి నువ్వు కృష్ణుడిని ఏదో రకంగా చంపేవనుకో, అప్పుడు మేము కూడా ఆ జరగబోయే ఘట్టం చూస్తాం. నువ్వు చంపడానికి కృష్ణుడిని ప్రయత్నిస్తే అప్పుడు ఏం జరుగుతుందో మేము చూస్తాం. అంటే లోపల ఆయనకి తెలుసు కదా, నువ్వు చంపడానికి ప్రయత్నించు, నీ దుంప తెగుతుంది, నువ్వే చస్తావు, అది మేము చూడాలి. పైకి మాత్రం ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తే వీరుడు అవుతావు, ముసలాళ్ళనే చంపుతావు అనగా నీవు చెప్పింది నిజమే. ఆ కృష్ణుడిని చంపేదాకా ఇక నేను సరిగ్గా నిద్రపోనని పలికాడు. వాళ్ళని మళ్ళీ జైల్లో పెట్టేశాడు, దేవకీ వసుదేవుల్ని తండ్రిని జైల్లో పెట్టాడు, వాళ్ళ ఆస్తి అంతా జప్తు చేసేశాడు. ఈడీ అంటారు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, లాగి పారేశాడు ఆస్తి అంతా. తదనంతరం అరిష్టాసురుడు కేసీ అనే వాళ్ళని పంపితే వాళ్ళిద్దరిని కూడా కృష్ణుడు చంపేశాడు అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏ రకంగా కృష్ణుడిని చంపాలి, కృష్ణుణ్ణి బృందావనం వెళ్ళి చంపమని ఎవరిని పంపినా వాళ్ళు చంపలేకపోతున్నారు. కారణం బృందావనం కృష్ణుడికి స్థానబలం, తమ ఇంటికి వచ్చిన వాళ్ళని వాళ్ళు చంపగలుగుతున్నారు. స్థానబల్మి కాని తనబల్మి కాదయ్య అంటాడు వేమన్న గారు. ఎవరికైనా స్థానబలం ఎక్కువ. కుక్క కూడా తన ఇంట్లో ఉన్నప్పుడు ఇతరులు ఎవరిని వస్తే బహు అంటుంది, వీధికి వస్తే వాడు కొడతాడు. యజమాని పక్కన ఉన్నప్పుడు అంటే కుక్క బలి అరుస్తుందండో, యజమాని లేనప్పుడు దాక్కుంటుంది. అందుకని సహజంగా అందరూ స్థానబలం అంటారు. కానీ ఈ పిచ్చాడికి తెలియదు ఏంటంటే పరమాత్ముడిది అంత స్థానం ఆయనదే, అన్నీ స్థానబలాలు ఆయనవే, అది వీడికి ఏం తెలుసు. అందుకని కృష్ణుడికి అక్కడ స్థానబలం ఉందేమో, అందువల్ల మన వాళ్ళు చంపలేకపోతున్నారేమో, అతడిని ఏదో రకంగా మధురా నగరానికి పిలిపిద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వంటింటి కుందేలవుతాడు, అప్పుడు అతన్ని మట్టు పెట్టవచ్చు అనుకున్నాడు. కృష్ణుడిని మట్టు పెట్టడానికి ఏం చేయాలి అనుకుని ముందుగా మావటి వాడిని పిలిచాడు. ఈ కంసుడి దగ్గర కువలయాపేడము అని ఒక ఏనుగు ఉన్నది. కు అంటే భూమి, వలయము అంటే మండలము, కువలయ ఆపీయడము మొత్తం భూమండలం అంతటినీ పీడించింది. అది 10,000 ఏనుగుల్ని యుద్ధంలో చంపిన ఏనుగండది, అంత బలమైన ఏనుగు. ఆ ఏనుగు కాలి కింద పడిన వాడు ఎవడన్నా పీనుగైపోవలసిందే. ఆ ఏనుగుని పెంచి పోషిస్తూ ఉండేటటువంటి దాన్ని నడిపే మావటిని పిలిచి, ఒరే ఇలారా నీతో పనుందనగానే వాడు వినయంగా వచ్చాడు. రారా హస్తిపకేంద్ర గండమదధారా కుండలోద్భాసి గంభీరాళివ్రజమైన మత్కువలయాపేడ ద్విపేంద్రంబుతో. నా ఏనుగు బలమైన ఏనుగు, ఎన్ని ఏనుగులనైనా చంపుతుంది, దానికి మదజలం కారుతూ ఉంటుంది. ఆ మదజలం తాగడానికి, ఈ చెక్కిళ్ళ నుంచి కారే చెమట తాగడానికి తుమ్మెదలు చంకారాలు చేస్తూ అక్కడికి చేరతాయి. ఆ ఏనుగును నువ్వు ఏళ్ల తరబడి నడుపుతున్నవాడివి. ఆ ఏనుగుతో పనొచ్చి పడింది. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు నా మేనల్లుళ్ళమని చెప్పుకొని బలరామకృష్ణులని పేరు పెట్టుకుని బృందావనంలో విర్రవీగుతున్నారట, వారిని ఇక్కడికి పిలిపిస్తాను. వాళ్ళు రాగానే నీ ఏనుగుతోటి గుమ్మం దగ్గర తొక్కి చంపేయాలి. మేము సభాభవనంలో ప్రవేశిస్తాం. ఆ సభాభవనం వృత్తాకారంలో గుండ్రంగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం క్రికెట్ స్టేడియం లాంటిది, దానికి ఒక్కటే ద్వారం, అందరూ ఒకే ద్వారంగా రావాలి. మహారాజు వెనక వైపు నుంచి పైనుంచి మీ నిత్యం ద్వారా కిందకి దిగుతాడు. ఆ ప్రధాన సింహద్వారం దగ్గర, మంచద్వారం దగ్గర, రంగస్థల ద్వారం దగ్గర నీ ఏనుగుని నిలబెట్టు. పిల్లలు అక్కడికి రాగానే నీ ఏనుగుతో తొక్కించి తొండంతో కొట్టించి పచ్చడి పచ్చడి చేసి చంపి, నీకు జీతం పెంచేస్తున్నాను, చేతిలో ఉంది నా చేతిలో అసెంబ్లీ, పెంచేశాను నీకు జీతం అనగా అలాగే ప్రభు అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ఏనుగు చేతిలో చావకపోతే వాడికి లోపల అనుమానం వచ్చింది. వీడికి మొదటి నుంచి అనుమానమే, వీడికి కృష్ణుడు బలరాముడు తావడేమో అనిపించిందిట. ఏనుగు చేతిలో పీనుగు కాకపోతే ఇప్పుడు ఈ కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఎవరు చంపుతారు అనుకుని ఈసారి మల్లయుద్ధం చేసేవాళ్ళని పిలిచాడు. మల్లయుద్ధం అంటే కుస్తీ పట్లు పడుతూ బాక్సింగ్ చేసేవాళ్ళనమాట. బిష్కుం బిష్కుని కొట్టుకుంటారా, టిక్ 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 అని చేతికి ఏదో తొడుక్కుని నాలుగు పీక్కుంటూ ఉంటారు. మైక్కి ఒక టై కట్టి దాని కుమారుడు అంటారే మైక్ టైసన్, అలాంటి వాళ్ళనమాట. అటువంటి మల్లులు వాడి దగ్గర చాలామంది ఉన్నారు, 100 కంటే ఎక్కువ మంది. వాళ్ళందరికీ ఒక నాయకుడు, ఉపనాయకుడు అంటే ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. నాయకుడి పేరు చాణూరుడు, ఉపనాయకుడి పేరు ముష్టికుడు. ముష్టి ఎత్తుకునేవాడు కనుక అసమా, ముష్టి అంటే పిడికిలి, ఇలా పిడికిళ్లతో డిష్కు డిష్కు అని కొట్టుకుని యుద్ధం చేసేవాళ్ళని ముష్టి యుద్ధం చేసేవాళ్ళు అంటారన్నమాట. ఇది ముష్టి అంటే. పూర్వం మన ఇంటికి ఎవరన్నా భిక్షాందేహి అని వస్తే గుప్పిడితో బియ్యం పోసేవాళ్ళం. ఈ గుప్పిడిని ముష్టి అంటారు. ముష్టి బియ్యం తీసుకున్నవాడు కనుక ముష్టివాడు. అది తెలియక ముష్టివాడు అంటే అర్థమే మార్చేశారు మన వాళ్ళు. కాబట్టి ముష్టి యుద్ధం అంటే పిడికిళ్లతో కొట్టుకునే యుద్ధం తప్ప బయట ముష్టివాళ్ళు కొట్టుకుంటున్నారని కాదు, వాళ్ళ యుద్ధం కాదు, అదో ముష్టి యుద్ధం. ఇప్పుడు ముష్టి సంఘాలు ఉన్నాయండోయ్, మా ముష్టివాళ్ళ గురించి మాట్లాడావా అని చెప్పి బయట వచ్చి క్షమార్పణ చెప్పమంటున్నారు. ఈ మధ్యన వాళ్ళకు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు రూపాయి వేస్తే ఒప్పుకోట్లా, రూపాయి వేస్తావా, మీరంతా కూడా పొరపాటును కూడా 10 రూపాయలు తక్కువ వేయకూడదు, లేదా బబ్ 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 అని ముష్టి సంఘం అంతా వెనకాల పడుతుంది, మీ ఇంటి దగ్గర ధర్నా చేస్తుంది, ఇక అక్కడి నుంచి మీ పని అయిపోయినట్టే. ఇది మాయిదారు కూడా అందరికీ మనోభావాలే. కుల సంఘాలు, మత సంఘాలు, ముష్టి సంఘాలు, ఏడుపు సంఘాలు. ఈ మధ్యన ఏడ్చేవాళ్ళ సంఘం వచ్చిందిట. ఏడ్చేవాళ్ళు ఏదన్నా అంటే ఏడుపు సంఘాలు వచ్చి మీ ఇంటి దగ్గర ఏడవడం మొదలెడతారు మైకెట్టి. ఎక్కడ పడతామండి ఈ సంఘాలతోటి బాబు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే ఈ మధ్యన బదరీకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. మధ్యలోనేమో ఈ శిష్యులు వదలరు, ఇంట్లో వాళ్ళు వదలరు. సరే ఏది ఏమైతేనేలేండి, ముష్టి యుద్ధం చేస్తాడు కనుక వాడు ముష్టికుడు. ఈ చాణూర ముష్టికుల్ని పిలిచి, చాణూర ముష్టిక మీరు మల్లులు, ఎంతోమందిని చంక కింద పెట్టి నొక్కి చంపారు, మహావీరులు, మీలాంటి వీరుల్ని నేను చూడలేదు. మీ బ్రేక్ఫాస్ట్కే 1000 కోడిగుడ్లు 200 మేకలు కావాలి. ఇంకా మధ్యాహ్నం చెప్పేక్కర్లా, సాయంత్రం భోజనం చెప్పేక్కర్లా. చపాతీలు అయితే 2000-3000 చపాతీలు కూరతో కలిపి తాగేస్తారట వాళ్ళు. అటువంటి వీరులు బలరామకృష్ణులు ఏనుక్కాళ్ళ కింద పడి చావకపోతే వాళ్ళు ఈ క్రీడాస్థలంలోకి, రంగస్థలంలోకి వస్తారు. గుండ్రంగా ఉండే రంగస్థలంలోకి అప్పుడు మల్లయుద్ధానికి సరదాగా పిలిచి ఒక్క నొక్కు నొక్కి పచ్చడి చేసి చంపేశారంటే మీకు కూడా జీతం పెంచేస్తాను. మీ బ్రేక్ఫాస్టు, మీకు లంచి, డిన్నర్ ఇవి బాగా పెంచుతాను. నా చేతిలో పనేగా, అన్నీ ఫ్రీలేగా, ఎలాగో ఫ్రీగా ఇచ్చేస్తాను. ప్రజల మీద పనులేసి లాగేస్తాను, ఈ విధంగా ప్రజలను దోచుకుని మిమ్మల్ని పోషిస్తాను అనగానే వాళ్ళు ఆనందపడిపోయి మీకెందుకు మహారాజా, రాగానే నొక్కేనా అన్నాడు. అందులో చాణూరుడు, మన తెలుగువాడు అండోయ్, చాణూరాంధ్ర నిశోధన, ఆంధ్రులు. ఆంధ్రులకి అప్పుడు కూడా ఈ తెగులుందనమాట, పనికిమాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేయడం, ఎవడికి ఓటు వేయాలో తెలియకపోవడం. అందుకని చాణూరుడు అని ఆంధ్రుడిని చంపాడని ఉంటుంది చూడండి, ఏది విష్ణు సహస్రనామంలో. మా ఐదారి తెలుగాడు ఎంత మంచివాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు, ఎంత అమాయకులు, కానీ పిచ్చాళ్ళని సేవిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అన్నమాట. ఇప్పుడు అయినా అనుమానం వచ్చింది వీడికి, ఏనుక్కాళ్ళ కింద చావరు, మల్లుల చేతిలో చావకపోతే మళ్ళీ నాకు చావు కదా అనుకుని వాడి దగ్గర మూలబలం ఉన్నారు, అంటే స్పెషల్ కమెండోస్ ఒక 100 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 మందిని 200 మందిని చంపగలరు, గోడలు ఎక్కగలరు. అయ్యో భలే అద్భుతమైన కమెండోస్ అండి వాళ్ళు. వాళ్ళని పిలిచి ఏ కారణము చేతనైనా ఏనుగు వల్ల మల్లుల వల్ల పీనుగులు కాకపోతే ఈ బలరామకృష్ణుల్ని చంపే బాధ్యత మీది అని చెప్పాక అప్పుడు కొంత ధైర్యం తెచ్చుకున్నట్టు వాళ్ళు కూడా ఒప్పుకున్నాక. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి రప్పించడం ఎలా? మరి ఏర్పాట్లు అయ్యాయి, కృష్ణుడు రావాలి కదా, వచ్చాక కదా ఈ గందరగోళం. కృష్ణుడు ఎవరు పిలిస్తే వస్తాడు, ఎవరు పడితే వాడు పిలిస్తే రాడు. కృష్ణుడికి ఉన్న లక్షణం భక్తి అని విన్నాను. ఈ ఊళ్ళో నా బంధువు ఒకడున్నాడు, వాడి పేరు అక్రూరుడు. ఈ అక్రూరుడు మంచివాడు, సహజంగా అతను ఎవరేం చెప్పినా వింటాడు, అతను చెప్పిన వాడు పెద్దలు వింటారు. ఈ అక్రూరుణ్ణి పంపితే కృష్ణుడు గ్యారంటీగా వస్తాడని అతనికి ఎవరో క్లూ ఇచ్చారట. అప్పుడప్పుడు కొంచెం అలాంటి పనులు చేస్తూ ఉంటారండో వీళ్ళు. ఈ రాక్షసులు లాంటి వాళ్ళు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకని వాళ్ళు బాగుండడానికి ఎవండి పట్టుకుంటే పని అవుతుంది, ఎవండి ఎలా బొట్లు వేసుకోవాలో తెలుసు వాళ్ళకి. పని అయ్యాక తీసవతలు పారేస్తారు, అది వేరే విషయం. ఆ అక్రూరుడు గనక వెడితే కృష్ణుడు వస్తాడు, రాగానే చంపచ్చు అనుకుని వెంటనే అక్రూరుని పిలిచాడు. అక్రూరుడు ఇతనికి బంధువు, వీళ్ళంతా భోజకులస్థులు, యాదవులు, భోజవంశస్థులు, కుకురు, అంధక, వృష్ణి, సాత్వత, దాశారహ ఇత్యాది శాఖలు ఉన్నాయి వాళ్ళల్లో. అందరూ అవడానికి ఒకటి అయినా ఎవడి శాఖ వాడిది అన్నమాట. అందువల్ల భోజవంశస్థులు భోజవంశస్థుల మాట వినేవారు. ఈ అక్రూరుడు వీళ్ళ వంశం వాడు, వీళ్ళ శాఖవాడు. అందుకని ఆయన పిలిచి, నాయన అక్రూర, నువ్వు అక్రూరుడివి, నిజంగా క్రూరత్వం లేనివాడివి, పుణ్యాత్ముడివి, ధర్మాత్ముడివి, నీ మాట అంటే అందరికీ గౌరవం, బలరామకృష్ణులనే ఇద్దరు పిల్లలు బృందావనంలో పెరుగుతున్నారు, నన్ను చంపుతామంటున్నారట, వాళ్ళని ఇక్కడికి తీసుకురా. ఒట్టినే తీసుకురావడం కాదు, ఇక్కడ యజ్ఞానికి తీసుకురా. నేను అప్పుడప్పుడు ధనుర్యాగం చేస్తాను. నిజానికి ధనుర్యాగం ఎప్పుడూ కూడా చతుర్దశి నాడు చేస్తారు, అది కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి, కృష్ణ చతుర్దశి. మనం భాగవతంలో కొన్ని పద్యాలను బట్టి శుక్లపక్షం అని భ్రమ పొందుతాం. ఆ శుక్లపక్షం కాదు, కృష్ణుడు వచ్చాడని చంద్రుడు కావాలని వెన్నెలు ఇచ్చాట. కానీ నిజానికి అది చతుర్దశి, కృష్ణపక్షమే. కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మాత్రమే ఆ యజ్ఞం చేసేవారు. ధనుస్సుని పూజించి ఈ ధనుస్సు కోసమని యజ్ఞంలో మంత్రాలు చదివి దేవతలకు ఆహుతులు ఇచ్చి నవగ్రహాల్ని పూజించి ఆ తర్వాత అందులోంచి వచ్చినటువంటి బూడిద విభూతి ఉంటుంది, అది ధనుస్సుకు పూస్తే ఆ ధనుస్సు చేతపడితే ఇంక తిరుగులేదట వాడికి. అలాంటి విజయాన్ని ఇచ్చేటటువంటి ధనుస్సునకు విజయం ఇచ్చే యజ్ఞం కనుక ధనుర్యాగం అంటారు. ఆ సమయంలో వాడు చాలా బలులు కూడా ఇస్తాడు. అందుకని ఏమన్నాడు, మనము యజ్ఞం చేద్దాం, ఆ యజ్ఞమునకు బలరామకృష్ణుల్ని ఇక్కడికి ఆహ్వానించి తీసుకురా, మొత్తం బృందావనంలో ఉన్న వాళ్ళందరినీ రమ్మను, కానుకలు కట్నాలు తెమ్మను, పశుపతి కోసం పశు విశేషణములు చేయుడు, బాగా బలులిద్దాం, కాలభైరవుణ్ణి పూజిద్దాం, మద్యం ఏరులై ప్రవహించాలి. ఏ బుడ్లు ఇక్కడ, అప్పుడు కూడా బుడ్లు ఉన్నాయిలండి, మద్యం తాగిద్దాం, నైవేద్యం పెడదాం, చతుర్దశి నాడు యాగం బుజేయంగవలయో, చతుర్దశి నాడు యాగం చేద్దాం. ఇంకా దగ్గరకు వచ్చింది చతుర్దశి, కాబట్టి నువ్వే స్వయముగా రేపు ఉదయం బయలుదేరి బలరామకృష్ణుల్ని రథమెక్కించుకుని ఈ మధురా నగరానికి తీసుకురా. వాళ్ళు రాగానే ఆ మరునాడే యజ్ఞం జరిగేటట్టు చూద్దాం, ఆ యజ్ఞ సమయంలో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అనగానే అక్రూరుడికి అన్నీ తెలిసినా ఏమి తెలియనట్టుగా, మహారాజా, మృత్యువు నుంచి బయటపడడానికి నువ్వు ఎన్ని పనులు చేయాలో అన్నీ చేస్తున్నావు, కానీ దానికి ఫలితం ఏముంటుందో దేవుడికి తప్ప ఎవడికి తెలియదు. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఫలం దేవుడు నిర్ణయిస్తాడు. దైవానుగ్రహం లేనివాడు పగటి కలలు కంటాడు, దుఃఖం పొందుతూ ఉంటాడు. ఏమైనా నేను మాత్రం మీ ఆజ్ఞకు బద్ధుణ్ణి, తథాప్యాజ్ఞాం కరోమితే, నీ ఆజ్ఞని పరిపాలిస్తాను అన్నాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడితే ప్రమాదం, మూర్ఖుడి దగ్గర చెయ్యని అనకూడదు కనుక అలాగే అన్నట్ట అని ఇక రాత్రి ఇంటికి వెళ్ళాక నిద్రపోతే ఒట్టు, రేపు పొద్దున్నే బృందావనానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళగానే కృష్ణుడిని చూస్తాను, బలరాముడిని చూస్తాను. నారదుడు చెప్పాడు కృష్ణుడు సాక్షాత్తు ఆది విష్ణు అని. ఆ విష్ణుస్వరూపుడు లేక విష్ణువంశతో పుట్టిన కృష్ణుణ్ణి నేను చూడబోతున్నాను, ఎంత అదృష్టం, నా భాగ్యమే భాగ్యం కదా అనుకున్నాడు ఆయన, పొంగిపోయాడు. ఆ రాత్రి ఎలా నిద్రపోయాడో తెలియదు, అతి కష్టం మీద మెలకు తెచ్చుకుని, అంటే ఇది కేవలం పక్క మీద నిద్ర లేకుండా కూర్చోవడం వల్ల అలసటతో ఉన్నప్పటికీ లేచి కూర్చుని స్నానం చేసి హాయిగా సంధ్యావందనం చేసుకుని మంచి బట్టలు కట్టుకుని ఒక అద్భుతమైన రథం సిద్ధం చేసుకున్నాడు. నాలుగు బలమైన గుర్రములు రథానికి పోయించాడు. స్వయంగా రథం తానే తోలుకుంటూ వెనక వైపున రిటర్న్ జర్నీలో బలరామకృష్ణులు కూర్చోబెట్టుకోవడానికి రథం యొక్క సీటు కూడా మెత్తగా తయారు చేసి అందులో శాలువలు వేసి ఈ రథాన్ని తోలుకుంటూ బయలుదేరాడు. అలా బయలుదేరుతూ అనుకుంటున్నట్టు ఆయన తనలో తాను, ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబుల రుహులకు ఈబడెనో, తొలివామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగదృష్టులం పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయుం హరి చూడగల్గెడిన్. నేను నా పూర్వజన్మలో ఏ తపస్సు చేశానో, పూర్వజన్మలో తపస్సు చేయకపోతే ఈ జన్మలో శ్రీకృష్ణుడి దర్శనం కాదంటారు పెద్దలు. కాబట్టి పూర్వజన్మలో తపస్సు చేసి ఉంటాను. నా పవిత్రమైన ధనాన్ని కష్టపడి సంపాదించి పోగు చేసుకున్న డబ్బుని ఏ మహానుభావుడికి దానం చేశాను, అది కూడా అన్నాడు ఆయన. ఎట్టి ధనంబులు అర్హులకు ఇవ్వబడెను, అది కూడా అర్హులకు ఇవ్వాలి, ఇప్పుడు కదట. తొలిబామునందు పూర్వజన్మలో దానం చేసి ఉంటాను, ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో కృష్ణుడిని చూడబోతున్నాను. నాలాంటి వాడు, ఒక వివేకం లేనివాడు, అజ్ఞాని, సామాన్యుడు ఎక్కడా, యోగులు యోగ దృష్టితో కూడా చూడలేని కృష్ణుడెక్కడ, అజ్ఞానినైన నేను యోగేశ్వరులు కూడా చూడలేని యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుణ్ణి మరికొద్దిసేపట్లో చూడబోతున్నాను. రథం తోలుకుంటూ వెళ్ళిన నాకు కృష్ణ దర్శనం అవుతుంది, ఆయన చూడబోతున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళిల్ జేరి భవాంధకారముల చిక్కక దాటుదురు అట్టి దేవరం వైరముతోడనైనా పిలువల్ ననువల్చి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సుకుండు కల్గునే. పండితులు, నిరంతరం తపస్సు చేసిన మహాత్ములైన పండితులు జీవితంలో ఒక్కసారి కృష్ణుడు కనపడితే ఆయన కాలి గోళ్ల మీద తల పెట్టి నమస్కరిద్దాం. ఆయన కాలిగోళ్ళు ఒక్కొక్క గోరు కొన్ని కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తాయి. ఆ కాంతి వల్ల సంసారం అనే చీకట్లోంచి బయటపడతాం, ముక్తి పొందుతాం అనుకుంటారట. ఆయన కాలిగోళ్ళు కాంతివంతాలు. ఆ గోళ్ళ మీద తలపెడితే మనకున్న ఈ సంసారం అనే చీకటి తొలగిపోతుంది, ముక్తి పొందవచ్చు అని భావించి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు దొరుకుతాడు, ఆయన పాదాల మీద పడదాం, ఆయన పాదాల మీద తలపెట్టి నమస్కరిద్దాం అనుకుంటారు. అయినా వాళ్ళకి దొరకడు ఆయన. అటువంటి కృష్ణుణ్ణి తీసుకురమ్మని ఈ కంసుడు నన్ను పంపాడు. ఒరే కంస, నువ్వు కదరా మిత్రుడు అంటే, నిజంగా మిత్రుడు అంటే నువ్వే. నా మీద ఎంత ప్రేమ చూపించావు, అనవసరంగా నా మీద ఎంత ప్రేమ చూపించావు. ఎందుకని, నువ్వు పంపకపోతే కృష్ణుణ్ణి నేను చూడను, చూడకపోతే నా జన్మ ధన్యం కాదు. ఈ పనికి ఇంకెవరినైనా పంపకుండా నన్ను పంపావంటే నా మీద నువ్వు ప్రేమ చూపించినట్టే. నువ్వు మిత్రుడు అంటే ఎందుకు పనికి వాళ్ళ టిఫిన్లు పెట్టేవాళ్ళును, లేకపోతే వ్యసనాలకి తీసుకెళ్లేవాళ్ళు. కృష్ణ దర్శనం చేయిస్తున్న కంసుని వంటి స్నేహితుడు లేడు అని ఈ వంకతో కంసుని పొగిడట. ఆయన అదృష్టం అనుకున్నాడు. కానీ మళ్ళీ అనుమానం వచ్చిందండో, తీరా నేను కృష్ణుడి దగ్గరికి వెడతాను, అప్పుడు కృష్ణుడు నన్ను చూడగానే ఛీ గెట్ అవుట్ అంటాడేమో అని భయం కలిగిందిట. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ హింసింపనే తెల్చునో, అతి దుష్టుండని చూచునో, సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతిగా వించునో, ఏ క్రియం బలుకునో, నా భాగ్యమెట్లున్నదో. నిజానికి నేను భక్తుణ్ణి, కృష్ణ భక్తుణ్ణి, కానీ నన్ను పంపిందో కంసుడు. అందువల్ల నేను వెళ్ళగానే కృష్ణుడు, ఈతడు దుర్మార్గుడు, కంసుడు పంపగా వచ్చాడు, నన్ను ఇక్కడి నుంచి మధురానగరానికి తీసుకుపోవాలని వచ్చాడు, అక్కడ నన్ను చంపడానికి ప్రణాళిక వేసుకున్నాడు, వీడు అతి దుష్టుడు అని నన్ను చూడగానే అసహ్యించుకుని దర్శనం ఇవ్వక పొమ్మంటాడేమో. ఆయన అనుమానం వచ్చింది. అంటే ఒక్కొక్కప్పుడు మనం ఎంత గొప్పవాడమైనా మన పంపినవాడి బట్టి మన విలువ కదా. అందుకని కంసుడి దగ్గర నుంచి రావడం వల్ల నాకు అవమానం వస్తుందా, అబ్బే అలా ఎందుకు వస్తుంది అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. కృష్ణుడు సకల ప్రాణుల హృదయాల్లో ఉంటాడు, బయట ఉంటాడు, లోపల ఉంటాడు, అంతటా ఉంటాడు. కాబట్టి నా హృదయంలో ఉన్న కృష్ణుడికి నా మనస్సు తెలియదా, నేను కృష్ణ భక్తుడిని గ్రహించడా, కంసుడు పంపగా వచ్చినా ఇతడు నా భక్తుడు, నా మీద ప్రేమతో వచ్చాడు, నాకు నమస్కరించడానికి వచ్చాడని భావిస్తాడు, అప్పుడు నన్ను గౌరవిస్తాడు అనుకున్నాడు. మళ్ళీ నాకు ఉన్నతియా అవనతియా, సత్కారమా చేత్కారమా, తిరస్కారమా పురస్కారమా, ఏమో నా భాగ్యం ఎలా ఉంటుందో ఇలా శంకించుకుంటూ ఏమైనా కృష్ణుడి దర్శనం అవుతుంది, ఆయన అనుగ్రహిస్తాడని వెళ్ళి ధైర్యం తెచ్చుకుని అలా గుర్రాలు తోలుకుంటూ బృందావనానికి వెళ్ళాడు ఆయన. ప్రయాణం కదా కొంచెం సేపు సాగినవండి. మళ్ళీ ఆ ప్రయాణ విశేషాలు రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.